మాతృదేవో భవ.
అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి. శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో శాశ్వతం మెది.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1876 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 576 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 766 నామాలు ముగించుకున్నాం, 767వ నామం చెప్పుకుంటాం. స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. 767వ నామం ఓజోవత్యై నమః. ఓజస్సు అనేది సప్తధాతువుల కంటే కూడా శక్తిమంతమైంది. సప్తధాతువులు అంటే ఏవి? త్వక్, అశృంగ్, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములు. త్వక్ చర్మం, తర్వాత మాంసం, అశృంగ్ రక్తం, తర్వాత మాంసం, తర్వాత కొవ్వు, తర్వాత అస్థి ఎముక, తర్వాత మజ్జ మూలగ, తర్వాత శుక్రం, స్త్రీలలో శోణితం. శుక్రాన్ని మించిన దాన్ని ఓజస్సు అంటారు. ఓజస్ తేజోద్యుతిధరక సర్వశస్త్ర అని మీకు విష్ణు సహస్రంలో కూడా ఉంటుంది. ఓజస్సు వేరు, తేజస్సు వేరు, ఇంకా ద్యుతి ఇంకా వేరు. ఓజస్సు శరీర సంబంధమైంది, తేజస్సు మనస్ సంబంధమైంది, ద్యుతి ఆత్మ సంబంధమైంది, ఆత్మద్యుతి అంటారు. భగవంతుని గురించి చెప్పేటప్పుడు ఎక్కువ ద్యుతి శబ్దాన్ని వాడతారు. స్వప్నాలు, మనస్సు, కల్పనలు, ఈ శక్తి వచ్చినప్పుడు తేజస్ శబ్దం తైజసం అని వాడతారు. ఓజస్సు శరీరానికి సంబంధించింది, కానీ 8వ ధాతువు అంటారు దాన్ని. మామూలుగా ఉండేవి 7 ధాతువులే, కానీ ఆ 7వ ధాతువైనటువంటి శుక్రం కంటే బలమైంది ఓజస్సు. పైగా ఈ ఓజస్సు శబ్దానికి ఇంకా ఇతర అర్థాలు కూడా నిఘంటువులో చెప్పబడ్డాయి. ఓజే ఓజో బలే దీప్తముచ. బలం అనే శబ్దంలో, బలం అనే అర్థంలో, కాంతి అనే అర్థంలో కూడా దీన్ని వాడారు. సరిగ్గా ధాత్వవష్టంభ ధాతు నిగ్రహయేవచ అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అవష్టంభ ప్రకాశనం. ఓజో ధాతూనాం అవష్టంభ ప్రకాశనం అంటారు. ధాతువులని నిగ్రహించుకోవడం ధాతు స్తంభనం, వీర్య స్తంభనం. అలాగే ప్రకాశనం, మళ్ళీ ప్రకాశింపజేయడం అంటే సామర్థ్యం. ఓజస్సు యొక్క గొప్పతనం ఎందుకు అంటే, ఓజోవంతుడు అని విష్ణుమూర్తి నామాల్లోనూ, ఓజోవతి అని అమ్మవారి నామాల్లో ఎందుకు వస్తారు? సమర్థుడైనటువంటి వ్యక్తి ఇంద్రియాలని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాడు, ఎప్పుడు నిగ్రహించాలో అప్పుడు నిగ్రహిస్తాడు. ఇంద్రియ సామర్థ్యం, ఇంద్రియ నిగ్రహం రెండు ఉన్నాయి ఇక్కడ. ధాతువునాం అవస్తంభ ప్రకాశం, దానికి అవస్తంభము స్తంభింపజేయడము మన చేతిలో ఉండాలి. అలాగే ప్రకాశనం, బయటికి పంపించడము, వ్యక్తం చేయడము, ప్రకాశింపజేయడము మన చేతుల్లో ఉండాలి. అదంతా యోగాభ్యాసం వల్ల, మనోనిగ్రహం వల్ల సాధ్యమవుతుంది. అంచేత ఇంద్రియ సామర్థ్యం ఉంటే సరిపోదు, నిగ్రహం కూడా ఉండాలి. చాలామంది మనకి లోకంలో మగవాళ్ళ గురించిన ఆలోచనలు, మగవాళ్ళలోనే ఎలా ఉంటాయంటే ఏదో ఈ పటుత్వం కలిగి ఉండడం, మగసిరే అని ఈ మాటలు మాట్లాడుకుంటూ అదేదో గొప్ప విషయం కింద మాట్లాడతారు. ఊరికి రసికత రసికత అంటాం. ఏదో నలుగురు స్త్రీలు వీళ్ళు వెనకాల పడుతూ ఉండడం, లేకపోతే వీళ్ళు ఎవరి కోసమైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు లొంగిపోతూ ఉండడం, ఇవన్నీ గొప్ప విషయాల కింద మాట్లాడతారు. ఆడవాళ్ళు అసలు అటువంటి మాటలు ఇదివరకు వచ్చేవి కాదు. ఈ మధ్యన సరే అంతా సమానం అయ్యారు కాబట్టి ఈ లక్షణాల్లో వాళ్ళు సమానం అయ్యారు. నలుగురు మగవాళ్ళు నన్ను చూడాలి, ఏదో ఇష్టపడాలి అన్నట్టుగా వాళ్ళు తయారవుతున్నారు. మొత్తం లోకం చెడిపోవడానికి ఈ ఊరికే మగసిరి ఆడసిరి చర్చలు పెద్ద కారణం అవుతున్నాయి, ఈ ఆకర్షణ చర్చలు. అందుకే మన శాస్త్రాల్లో స్పష్టంగా ఏం చెబుతారంటే, బాబు నీకు తేజస్సు ఓజస్సు ఉన్నది, విష్ణు సహస్రంలో చెప్పినట్టుగా ఓజస్ తేజోద్యుతిధరహ సర్వశస్త్ర భృతాంవరహ అన్నట్టుగా ఓజస్సు తేజస్సు క్రమంగా ద్యుతి కలిగి ఉండే ప్రయత్నం చేయవయ్యా అని చెబుతున్నారు. అది భగవత్పరంగా ఆత్మజ్ఞానపరంగా ఉపయోగపడాలి. లోకంలో ఊరికే ఆకర్షణలు పెంచుకుని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ వేసుకుని తిరగడానికి కాదు. అందుకే ఇంద్రియ సామర్థ్యంతో పాటుగా నిగ్రహం ఉండాలి అని చెబుతున్నారు వ్యాఖ్యానం. నిగ్రహం లేకపోతే ఏమవుతుంది, వీడు పచ్చి వ్యభిచారం అవుతాడు. పది మంది తిరగచ్చు, ఏవో సుఖాలు అనుభవించవచ్చు, గొప్పలు చెప్పుకోవచ్చు, తర్వాత రోగాలు వస్తాయి, బయటపడితే అప్రతిష్ట. ఇంకా సిగ్గ వేదాంత నియమంలో చెప్పినట్టే సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం ఋణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత నిండిమక. సుఖమల్పం, పొందే సుఖమేమో తక్కువ, ఒకనాటి సుఖం ఒక ఏటి దుఃఖం అని తిరుపతి వెంకటగౌడ రాస్తారు. అలాగే ఉంటుంది, 10 నిమిషాల సుఖానికి 10 రోజుల రోగం వస్తుంది, 10 ఏళ్ళు రోగం కూడా రావచ్చు. సుఖరోగాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే సామర్థ్యం ఉంది, నిగ్రహం లేదు. ఎక్కడ ఇంద్రియాలని అవస్తంభనం చేయాలో, ఎక్కడ ప్రకాశింపజేయాలో తెలియడం లేదు. ధర్మం అనేది లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఇక ఈ విచ్చలవిడితనం అనే దాన్ని గొప్ప గుణంగా చెప్పడం, ఆడాళ్ళలోనూ మొగాళ్ళలోనూ కూడా ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. సమాజము చెడిపోతుంది, వ్యక్తి చెడిపోతాడు. అందువల్ల నిజంగా అమ్మవారిని మనం ఓజోవతిగా భావిస్తున్నామంటే మనలో ఉండే ఓజస్సుని ఇంద్రియ సామర్థ్యాన్ని నిగ్రహంగా మార్చుకుని రక్షించుకోవాలి. అవసరమైన చోట ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఓజోవత్యయ నమః. ఇప్పుడు 768వ నామం ద్యుతిధరాయ నమః. కాంతిని ధరించినటువంటి లలితాదేవికి నమస్కారం. ద్యుతి అంటే కాంతి, సరిగ్గా ఓజస్సురా కానీ ద్యుతి వచ్చింది చూసుకోండి. అక్కడ కూడా ఓజస్ తేజోద్యుతిధర అని వరుసగా వచ్చింది విష్ణు సహస్రం. ఇక్కడ ఓజోవతి ద్యుతిధర అని వరుసగా వచ్చింది. అది పురుష పరంగా చెప్పడం, ఇది స్త్రీ పరంగా చెప్పడం తప్పితే నామాల యొక్క సారాంశంలో తేడా ఏమీ లేదు. అందుకే అలా ఇష్టపడేవాళ్ళు కొందరు, ఇలా ఇష్టపడేవాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి లోకంలో విష్ణు సహస్రం లలితా సహస్రం బాగా ప్రసిద్ధమైనవి. నిజంగా ఒక వాస్తవం చెప్పాలి అంటే పురాణాలు స్మృతులు తెలిసిన వ్యక్తిగా మిగిలిన సహస్రనామాలన్నీ వీటికి అనుకరణగా ఏర్పడినవి అని చెప్పచ్చు. భగవద్గీతకు అనుకరణగానే ఇతర గీతలన్నీ ఏర్పడ్డాయి, భగవద్గీతే ప్రమాణం. అలాగే లలితా సహస్రం విష్ణు సహస్రం లాంటి వాటికి అనుకూలంగానే ఇతర సహస్రనామాలన్నీ ఏర్పడ్డాయి. ఇక అక్కడి నుంచి దేవుడు అన్నాక గుడి ఉండాలి, గుడి ఉన్నాక జెండా ఉండాలి, జెండా ఉన్నాక వాహనం ఉండాలి, వాహనం ఉన్నాక ఆయనకి ఏదో ఇష్టమని అయిష్టమని ఉండాలి, ఆ పైన సహస్రనామం ఉండాలంటూ రకరకాల చేశారు. ఎలా చేసినప్పటికీ ఉద్దేశం మంచిదే, దైవారాధన ఎంత పెరిగితే అంత మంచిది, దానికే ఉంది. అది ధార్మికమైనటువంటి విలువలు నిలబెట్టగలిగితే మరింత మంచిది. అందుకే ఈ ఓజోవతి తర్వాత ద్యుతిధరాయ నమః అనే నామం ఎందుకంటే కాంతిని ధరించినటువంటి అమ్మవారికి నమస్కారం అని ఎందుకంటున్నాడంటే, ఎవరైతే ఓజస్సుని ఇంద్రియ సామర్థ్యాన్ని నిగ్రహించుకుని ధార్మికంగా మాత్రమే దాన్ని ఉపయోగిస్తూ ఆత్మజ్ఞానం మార్గంలో ప్రయాణం చేస్తారో వారు కాంతిని ధరిస్తారు. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే మామూలు వాళ్ళకి తెలవడం కష్టమే, కానీ వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. ఇలాగ అర్ధచంద్రాకారంలో ఒక తేజస్సు, నిజానికి అది అర్ధచంద్రాకారంలో మనకు కనపడచ్చు, యోగులకు కూడా పూర్ణచంద్రాకారంలోనూ ఉంటుంది చుట్టూ బింబం. ఇప్పటికీ మహాయోగుల క్యాలెండర్లు పటాలు ఉంటే వాటి వెనకాల ఒక తేజోమండలం ఉండడం మీరు చూస్తారు. అది నిజంగానే యోగికి ఉంటుంది, యోగికి ఉంటుంది. అది ఆ తేజోమండలాన్ని గుర్తించే ఆ మహాయోగులైన వాళ్ళు వాళ్ళని గుర్తించి చిన్నప్పుడే ప్రోత్సహిస్తారు. మెహర్బాబా, భగవాన్ మెహర్బాబా ఒక 13 ఏళ్ళు వయస్సులో ఉన్నప్పుడే ఏదో స్కూల్లో చదువుకుంటూ బయటకు వస్తూ ఉంటే ఒక ముస్లిం మహాయోగిని ఒక ఆవిడ బాబాజాన్ ఏదో అంటారు ఆవిడ పేరు, ఆవిడ చూసి ఆ పిల్లని ఇలా రమ్మనండి ఇలా రమ్మనని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఏమిటి ఆ ముస్లిం సన్యాసినికి మెహర్బాబాకి ఏమిటి అంత అనుబంధం, ఎందుకు ఆవిడకి ఈయన ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఈ పుట్టినటువంటి శిశువులో పూర్వజన్మలో చేసినటువంటి యోగాభ్యాసము కృషి కారణంగా అప్పుడేదో ఆ యోగం అక్కడ అలా ఆగిపోయి మళ్ళీ జన్మెత్తవలసిన అవసరం వచ్చిన కారణంగా ఈ జన్మలో ఆ తేజస్సు ఆరా రూపంలో ఆయన్ని వెంబడిస్తుంది, వెంట ఉంది. అది అది ఆవిడ గమనించింది, అందరికీ తెలియదు అది. అది ఆవిడకి ఎందుకు తెలిసిందంటే ఆ ముస్లిం మహాయోగునికి, ఆవిడ యోగశాస్త్రంలో చాలా అభ్యాసం చేసింది ఆవిడ, ఆవిడ దైవ సమానురాలు అందుకని తెలిసింది. అందుకని వెంటనే ఆ పిల్లాన్ని దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆవిడ ఏం చేసింది, తనలో ఉండేటువంటి యోగశక్తిని శక్తిపాతం ద్వారా అతని మీద ప్రసరింపజేసింది. అక్కడి నుంచి మహర్బాబా దశ అందుకుంది. ఇంకా అంటే ఏమిటి, ఆ మహాయోగుల దర్శనం, ఆ స్పర్శ, వారికి ఆ వయస్సులో ఎందుకు లభిస్తుందంటే, ఈ జీవి పూర్వజన్మలో బాగా తపన పడ్డాడు ఈ ఆత్మజ్ఞానం కోసం, యోగం కోసం. అదేదో కుదరలేదు. అక్కడ కచ్చిన్ చిన్నాభ్రమివ నష్టతి అని నష్టతి అని భగవద్గీతలో చెబుతారు. ఒక చెదిరిపోయిన మేఘంలాగా వాడు బతుకు అయిపోయినట్టేనా అని అర్జునుడు అడుగుతాడు. ఒకడు యోగాభ్యాసం చేస్తూ మధ్యలో కనుక ఏదైనా అనుకోకుండా ఒక రహదారి ప్రమాదంలోనో మరో దాంట్లోనో మరణిస్తే అతనికి జీవితం చిన్నాభిన్నం అయిపోయినట్టేనా, అలా కంగారు పడవలసిన పనేమీ లేదని చెబుతాడు శ్రీకృష్ణుడు. శుచీనాం శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టు అభిజాయితే కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి. ఏం కంగారు పడక్కర్లేదు అర్జున, అతను అతి త్వరలోనే శాశ్వత శాంతిని పొందుతాడు. ఒకటే లెక్క అర్జున, ప్రతిజానీహి తెలుసుకో ఒక విషయాన్ని మర్చిపోకు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడూ నష్టపోడు అంటాడు. భక్తి అంత గొప్పది, జ్ఞానం అంత గొప్పది, వైరాగ్యం అంత గొప్పది. ఆ మూడు లక్షణాలే మనం కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. మూడింటిని విడిచిపెట్టాలి, మూడింటిని కలిగి ఉండాలి. సత్వ రజస్తమో గుణాలను విడిచిపెట్టాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలని కలిగి ఉండాలి. అందుకని ఆరా, ఇప్పుడు ఆరా నుంచే చూడండి, మీకు ఆ వెనకాల కాంతిని ఆరా అంటారన్నాం కదా. మనకు తెలుగులో ఒక జాతీయం ఉంది, ఇది ఈ నేరం ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారండి అంటారు. ఏమిటి ఆరా తీయడం? వ్యక్తి వెనకాల కనపడకుండా ఉండే తేజస్సు ఆరా. కాబట్టి ఆరా తీయడం అంటే ఈ జరిగిన సంఘటన ఏదో ఇలా కనపడుతుంది కానీ దీని వెనకాల వేరే ఉంది అని ఆరా తీస్తే తెలుస్తుంది. ఆరా తీస్తే కానీ తెలియదు. రోడ్డు ప్రమాదంలో ఎవరో చనిపోయారు అన్నారు, పోలీసులు వచ్చారు, రోడ్డు ప్రమాదమే అని రాసుకున్నారు. అక్కడ కనపడుతున్న దృశ్యం అలాగే ఉంది, కానీ వాళ్ళకి అది చూస్తుంటే బాధపడవలసిన వ్యక్తులు బాధపడుతున్నట్టుగా అనిపించడం లేదు. ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాడు ఏదో కాగితాలు సంతకాల్లో తొందరపడుతున్నట్టుగా అనిపించింది. అదేమిటని ఆరా తీశారు. ఇన్సూరెన్స్ బయటపడింది అక్కడ, 50 లక్షల ఇన్సూరెన్స్ ఆ వ్యక్తి పేరు మీద. అప్పుడు నామినీ ఎవరి పేరు అన్నారు, అతని భార్య లేదు, అతని కుమారుడు కాదు, ఎవరో ఉన్నారు వేరే దగ్గర బంధువులు ఎవరో ఉన్నారు. ఎందుకు ఉన్నారు, ఎవరు చేయించారు, అప్పుడు ఈ ప్రమాదం ఏం జరిగింది, ఈ కారు ఎవరిది, ఈ గుద్దేసిన వాళ్ళు ఎవరు, ఈ నిలబెట్టిన వాళ్ళు ఎవరు, అసలు ఈయన తాగి ఉన్నట్టుగా తెలుస్తుంది కదా, ఈ తాగించిన వారా తాగిన వారు, వీరెవరు, ఎవరు ఎవరు జరిగి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే విచిత్రమైంది. విచిత్రమైన విషయం ఏం బయటపడిందంటే, సొంత పినతండ్రిని చంపడం కోసం 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించి ఆ పినతండ్రిని కారు పెట్టి గుద్దేశాడు. సొంత పినతండ్రిని, ఈయనకేవో వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలన్నీ పూడ్చుకోవడానికి. ఏదైనా ఎంత దుర్మార్గం అది, ఇదే ఆరా తీయడం అంటే. ఆరా తీయడం అంటే ఇదే. ఆ పోలీసులుగా అనుమానం వచ్చి ఆరా తీస్తే కానీ అసలు విషయాలు తెలియవుగా, లేకుండా మామూలుగా చూస్తే అక్కడ గుద్దేయడం, కారు కనపడితే రోడ్డు ప్రమాదం రాసుకుంటే వాళ్ళ పని అయిపోతుంది. అలా ఉండడానికి పోలీసులు ఎందుకు, అలా ఉండడానికి ఊరిక మామూలు విలేకరులు రిపోర్టు చాలు, పోలీసులు ఎందుకు, పోలీసు దృష్టి అలా ఉండడానికి వీలదు. సరే, నేరం వెనకాల నేరం ఏమిటో ఆరా తీయాలి, అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సంఘటన ఎక్కడ జరిగింది, ఎవరు అది పక్కనట్టండి, వారు ఎవరిని అనడం మన ఉద్దేశం కాదు, ఎవరి కర్మఫలాలు వారు అనుభవిస్తారు. కానీ ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ మనం చేసేటప్పుడు నామినీ పేరు ఎవరు పెడుతున్నా, లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేస్తే మనం ఇన్సూరెన్స్ చేస్తున్నామా అన్న దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. బాగా ఎక్కువ మొత్తానికి చేస్తున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. ఎల్ఐసి వారు కూడా ఆలోచించాలి, ఇంత పెద్ద మొత్తానికి ఒక వ్యక్తి పేరు మీద ఎవరో చేస్తున్నారు అంటే వచ్చేసి దీని వెనకాల ఏదైనా ఉంది, మనకెందుకులే కట్టించేసుకుందామని కాదు. మరి ఈ విషయాలన్నీ బయటపడకపోతే వారు 50 లక్షలు చెల్లించాల్సిందేగా, వారికి నష్టమేగా, 1 కోటి రూపాయలు. అంటే ఇలాంటివి ఏదో ఇన్సూరెన్స్ అనేది కేవలం ఆ వ్యక్తులు ప్రమాదానికి భయపడి చేయించుకోవడమే కాదు, బతుకుతామో లేదో అని భయపడి చేయించుకోవడం కాదు, కావాలని కొంతమంది చేయించి ఆ పేరు మీద చంపేసేవాళ్ళు కూడా ఉంటారనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది ఆరా తీస్తే కానీ తెలియదుగా. ఈ ఆరా శబ్దానికి వెనకాల ఉండే తేజస్సునే అర్థం ఉండడం వల్లే ఈ తెలుగులో జాతీయం స్థిరపడింది. అందుకే తెలుగు మాటలు అనగా వలదు వేదముల కొలదీయగా చూడు అని పాలకురికి సోమనాథుడు చెప్పినట్టుగా, తెలుగు జాతక జాతీయాల గురించి కాస్త చరిత్రలోకి వెడితే అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు బయటపడతాయి. అదే ఆరా తీయడం, అదే కాంతిధారిణి, అదే ద్యుతిధరాయ నమః. ఇప్పుడు ఆ కాంతిని గురించి అమ్మవారి యొక్క మెడలో ఉండే హారపు కాంతి రూపంలో శంకరాచార్య సౌందర్య లహరిలో ఎంత బాగా చెబుతున్నారో చూడండి. వహత్యంబస్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాప వ్యామిశ్రాం పురదమయుతు కీర్తిమివతే అని వర్ణించారు. అమ్మవారి మెళ్ళలో ఉండేటువంటి హారపు కాంతి, ఆ హారపు కాంతిని నువ్వు ధరించావమ్మా, హారాన్ని ధరిస్తే కాంతిని ధరించినట్టే కదా. అసలు దానివల్ల నీకు కాంతి వస్తుంది అనుకుంటాము మామూలుగా ఆడవాళ్ళందరి విషయంలో జరిగినట్టే, కానీ నీ వల్లనే దానికి ఒక కొత్త కాంతి వచ్చిందయ్యా అని చెబుతున్నారంట. వహత్యంబా అంబా, నువ్వు వహతి ధరించావు. దేన్ని? స్తంభేరమదనుజ. స్తంభేరము అంటే ఏనుగు, ఎందుకంటే స్తంభే రమతీతి స్తంభే రమక. ఇక్కడ స్తంభం అని ఒత్తు పెట్టేయకూడదు, అర్థం కాదు. స్తంభం అంటే వరి, వరి వెన్ను పోస, వరిగడ్డికి వరి మొక్క కింద వెన్ను లాంటిది ఉంటుందే ఆ వరి వెన్నును స్తంభం అంటారు. ఏనుగులకి అవంటే చాలా ఇష్టం, ఎలా మొత్తం చుట్ట చుట్టేసి లాగించేస్తూ ఉంటాయి. అందుకని స్తంభే రమతీతి స్తంభే రమక అంచేత ఏనుగు అని అర్థం. స్తంభేరమ ధనుజురు అంటే గజాసురుడు అని అర్థం. స్తంభేరమ ధనుజ కుంభము అంటే గజాసురుని యొక్క కుంభస్థలాలు అని అర్థం. స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిగి అంటే గజాసురుని యొక్క కుంభస్థలంలో పుట్టి రేల రాలినవి అని అర్థం. ఎందుకంటే గజాసురుని శివుడు సంహరించాడు కాబట్టి, ఆ సంహరించినప్పుడు గజం రూపంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కుంభస్థలంలోంచి ముత్యాలు రాలిపడ్డాయి. పూర్వకాలం వీరులు పులిని చంపితే పులి గోరుని పట్టుకొచ్చేవారు. ఆ గోరుని వారు ధరించేవారు, అంతకంటే ఎక్కువ మక్కువతో వారి భార్యకి ఇచ్చేవారు. ఆ పులిగోరు పథకం, ఇది మా ఆయన స్వయంగా చంపిన పులి గోరు అని ఆవిడ మెళ్ళలో ధరించింది. అలాగే ఏనుగుని వేటగాళ్ళు చంపితే ఏనుగు కుంభస్థలంలో ఉండేటువంటి ముత్యాలు పట్టుకొచ్చారు. ఆ ముత్యాలతో వారి భార్యలు ముత్యాల దండ గుచ్చుకుని మెళ్ళ వేసుకుని ఆనందించేవారు. మా ఆయన పరాక్రమ ఇది అన్నట్టుగా. అలాంటివి మనకి కుమార సంభవాది కావ్యాల్లో కాళిదాసాది రచనల ద్వారా తెలుస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు శివుడు గజాసురుని సంహరిస్తే ఆయన కుంభస్థలం నుంచి ముత్యాలు రాలిపడితే మామూలు స్త్రీలలాగే అమ్మవారు కూడా ఆ ముత్యాలు తెచ్చి శివుడు ఇస్తే మెళ్ళో హారంగా వేసుకుంటారు. అందుకని స్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిహి సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం. ఆ ముక్తామణులతో నిర్మలంగా ప్రకాశిస్తున్నటువంటి నీ హారపు కాంతితో వక్షస్థలము నీ శరీరము ఎంతగానో ప్రకాశిస్తున్నాయమ్మా, కానీ మాకేం తోస్తుంది అంటే అంతకు మించిన కాంతి నీ శరీరంలోని అవయవాల ద్వారానే ఈ హారానికి కూడా అందుతుంది అనిపిస్తుంది. ఏమిటి ఎక్కడ? కుచాభోగో బింబాధర రుచిభిహి అంతశ్యబలితాం. వక్షస్థలం మీద బింబాధర రుచిభిహి ఈ పెదవుల కాంతులు పడుతున్నాడు. అమ్మవారి పెదవులు ఎర్రగా ఉంటాయి, ముత్యాలహారం తెల్లగా ఉంది. ఈ తెల్లని ముత్యాలహారం మీద ఈ అమ్మవారి పెదవుల యొక్క ఎర్రని కాంతి పడుతుంటే తెలుపు మీద ఎరుపు ప్రసరించి ఒక విచిత్రమైన కాంతి వస్తుంది. అది అంతశబలితాం. అది మళ్ళీ ఒక కాంతి మీద ఒక కాంతి ప్రసరించినప్పుడు రెండు మూడు రకాల రంగులు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా రంగుల డబ్బాలో ఒక రంగులో ఇంకో రంగు కలిపితే మూడో రంగు వస్తుంది. అదిగా అంతశబలితాం, రెండు మూడు రంగులు కలగలిపినట్టుగా కొత్త కాంతి వస్తుందమ్మా. ఇదంతా చూస్తుంటే ఈ కాంతి ఎలా ఉంది, ఎరుపు తెలుపుల మిశ్రమం ఎలా ఉంది అంటే ప్రతాప వ్యామిశ్రాం పురదమయతు కీర్తిమివతే. పురదమయతు, త్రిపురాసుర సంహారం చేసి గజాసుర సంహారం కూడా చేసినటువంటి పరమేశ్వరుని యొక్క కీర్తిమివ, ఆ కీర్తి రంగులో ఈ ముత్యాలహారం కనపడుతుందమ్మా తెల్లగా. ఆయన ప్రతాపానికి గుర్తుగా నీ అధరకాంతి ఎరుపు రంగు కనపడుతుందమ్మా అన్నారు. అంటే ఎరుపు పరాక్రమానికి సంకేతం, తెలుపు నిర్మలమైన మంచి పేరుకి స్వచ్ఛతకి సంకేతం. ఆంజనేయ స్వామికి సింధూర వర్ణంతో మనకు పూజ ఎందుకు చేస్తారు అంటే ఎరుపు ఆయనకి ఇష్టం, ఎందుకంటే ఆయన పరాక్రమం. ఆయన రథంగా ఉండి శ్రీరాముణ్ణి శిరస్సు భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆయన రథంగా ఉండి యుద్ధం చేయిస్తూ ఉంటే రావణుడు రాముణ్ణి ఎదుర్కోలేక హనుమంతుడు శరీరం నిండా బాణాలు వేశాడు. పాపం నెత్తురు కారిపోయింది ఆ స్వామికి. ఆ కారిన నెత్తురు సింధూరపు వర్ణంలో ప్రకాశించడం వల్ల హనుమంతుడికి సింధూర వర్ణం అంటే ఇష్టం అన్నారు. హనుమంతుడి గుళ్ళో సింధూరం పోసి అభిషేకాలు చేయడం కాదు, అది ఉపయోగపడే పని కాదు. దేశం కోసం ధర్మం కోసం నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉన్నవాడే హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి అర్హుడు. సొంత కోరికలు కోరేవాడు హనుమంతుడికి ఇష్టం కాదు, దేశం కోసం ధర్మం కోసం నిలబడేవాడే హనుమంతుడికి ఇష్టం. అంటే హనుమాన్ చాలీసా మనం చదువుతున్నాము అంటే దేశం కోసం ధర్మం కోసం పోరాడగలగాలి. హనుమాన్ చాలీసా పారాయణ ఎన్నికల్లో కూడా కనిపిస్తుందని ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో రుజువైంది కూడాను. వహత్యంబ స్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిహి సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతశబలితాం ప్రతాప వ్యామిశ్రాం పురదమయతు కీర్తిమివతే. ఈ శ్లోకంలో అంబ అనే మాట వచ్చింది, దానికి సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిత్రమైన వ్యుత్పత్తి ఉంది చెబుతాను. దానికి ప్రధాన నామానికి వ్యాఖ్యానంలో అది అవసరం లేదు, ద్యుతిధర అన్నదాంట్లో. కానీ అంబ శబ్దం సౌందర్యలహరిలో వచ్చింది కదా, అంబ అనగానే తల్లి అని మనం అర్థం చెబుతాం. కానీ భాస్కర్ రాయలు చక్కని వ్యాఖ్యానం రాశారు దానికి. అంబ్యతే బాలైహి ఇతి అంబా అన్నారు. అంబా మొత్తం తల్లి అని అర్థం కాదు, అమ్మంటేనే తల్లిట, అమ్మంటేనే తల్లిట. మరి బా ఏమిటంటే అంబ్యతే బాలైహి, పిల్లల చేత అమ్మా అని పిలువబడుతోంది కాబట్టి అంబా అన్నట్టు. అని విచిత్రమైనటువంటి వ్యుత్పత్తిని ఇచ్చారు, చమత్కారంగా ఉంటుంది, సాటి పండితులు సంతోషిస్తారు అందుకోసం చెప్పి. అంబ్యతే బాలై, అంబ్యతే అనే దానికి శబ్ద్యతే అని అర్థం ఉంది. అమ్మ అంటేనే చాలు తల్లి అన్నారు. మరి బా ఏమిటంటే బాలై అన్నదానికి ప్రతీక అండి. అందుకని అంబ్యతే బాలై ఇత్యంబ, అంబ్యతే అంటే శబ్ద్యతే అన్నారు. అది ఒక విశేషంగా చెప్పుకుందాం. ఇప్పుడు 769వ నామం. యజ్ఞరూపాయై నమః. ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత యజ్ఞరూపాయై నమః. యజ్ఞస్వరూపమే అమ్మవారు. మరి యజ్ఞస్వరూపం విష్ణువు అని విష్ణు సహస్రంలో చెప్పారు కదండి. యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనక యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధనక యజ్ఞాంతకృత్ యజ్ఞగుఖ్యం అన్నమన్నాదయేవచ అని యజ్ఞ సంబంధమైన 10 నామాలు వరుసగా గుప్పించి మరీ విష్ణువు వైభవాన్ని చెప్పారు. యజ్ఞం అంటే విష్ణుస్వరూపం కదండి. అమ్మవారికి ఎలా చెప్తారండి అంటే యజ్ఞం విష్ణుస్వరూపం, విష్ణు అమ్మవారి స్వరూపం, అమ్మవారు విష్ణుస్వరూపం. అంటే దేవతల మధ్యలో భేదం అనేది లేదు. విష్ణువైనా అమ్మవారైనా శివుడైనా ఇంకొక అయ్యప్ప స్వామి అయినా ఏదైనా మన భావన కోసం వారు ధరించినటువంటి రూపాలే. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడం కోసం వారు ధరించిన రూపాలు తప్పితే ఈ రూపాలలో ఏది మూలం, ఏది తర్వాత, ఏది పెద్దది, ఏది చిన్నది అని దెబ్బ మాట్లాడుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దానికి ఈ నామాలే ఉదాహరణ. ఇక్కడ కూడా సింహం పట్ల వారు భాస్కర్ రాయల లాంటి పెద్దలు రాసిన వ్యాఖ్యానంలో కూడా యజ్ఞరూప అంటే విష్ణుస్వరూపురాలను రాశారు. ఎందుకంటే విష్ణు సహస్రంలో ఉంది స్పష్టంగా, యజ్ఞో వై విష్ణు భాగవతంలో ఉంది. యజ్ఞం అంటే విష్ణుస్వరూపం. ఎందుకంటే లోకం పాలించాలి అంటే లోకానికి యజ్ఞం ఉండాలి. యజ్ఞాద్ భవతి పర్జన్య పర్జన్యాదన్న అన్నాద్ భవంతి జీవాని భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. యజ్ఞం లేకపోతే వర్షాలు కురవు, వర్షాలు కురవపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే ప్రజలెవరూ బతకలేరు. అంచేత లోకం నడవడానికి మూలమే యజ్ఞం. అంటే లోకాన్ని పాలించేవాడు యజ్ఞానికి అధిపతి కాకుండా ఎలా ఉంటాడు? అంటే యజ్ఞం ఇతర దేవతా స్వరూపం అవునా కాదా అంటే అనుమానించాలి, కానీ విష్ణు స్వరూపం అని చెప్పడానికి అనుమానించక్కర్లేదు. యజ్ఞో వై విష్ణు ప్రమాణమే ఉంది, మనకు తెలుస్తూనే ఉంది కూడా. శబ్దాన్ని బట్టే నమ్మక్కర్లేదు, మనకు తెలుస్తుంది కదా. అందుకని దాన్ని ఇంకా యజ్ఞం చేసేవాడు, యజ్ఞం చేయించేవాడు, యజ్ఞం చూసేవాడు, యజ్ఞాన్ని నిర్వహించేవాడు, యజ్ఞఫలాన్ని అనుభవించేవాడు, యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు సర్వము విష్ణువే. యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనక యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధనక యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నం అన్నాదయేవచ యజ్ఞగుహ్యం వరకు మొత్తం యజ్ఞస్వరూపం. ఇప్పుడు యజ్ఞరూపాన్ని అమ్మవారి గురించైనా విష్ణువు గురించైనా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అసలైన యజ్ఞం ఏమిటి? ఇంద్రియద్వార సంగ్రాహ్యై గంధాద్యైరాత్మదేవతాం స్వయం భక్త్యా సమారాధ్య జ్ఞాతస్సోయం మహామఖః అని చెప్పారు వ్యాఖ్యానంలో. మహామఖః, గొప్ప యజ్ఞం నువ్వు చెయ్యాలి అనుకుంటే శతరుద్ర సహిత, సహస్ర చండీ సహిత, లక్ష గణపతి సహిత, కోటి విష్ణు యాగం అని ఊరికే పేర్లు పెట్టుకోవడం కాదయ్యా. ఇవన్నీ సహిత సహిత చిత్తశుద్ధి రహిత. ఇదంతా ఎందుకంటే మెగా ప్రోగ్రామ్ చేసి కోట్లు వసూలు చేయడానికి. అసలు ఒక్కసారి ఇంతమందిని కలపకూడదు, ఎందుకు చేస్తారో తెలియదు. ఇవన్నీ రుద్రుణ్ణి విష్ణువుని గణపతిని మొత్తం అందరినీ కలిపేయడం ఏమైనా కదంబ కార్యక్రమం, మెగా ప్రోగ్రామా, ఏదో బస్ కాంప్లెక్స్లో ప్రోగ్రామ్, ఎలా కలిపేస్తారు యజ్ఞాల్లో? ఆ మంత్రాలు వేరు, ఈ మంత్రాలు వేరు, కొన్ని ఇందులోనేమో రౌద్ర మంత్రాలు, కొన్ని శాంతి మంత్రాలు, ఎలా కలిపేస్తారు? మనకి మన ధోరణి ఎలా ఉందంటే వ్యాపారం కండే కలిపే మొత్తం అన్ని. అసలు రుద్రే చాలా శక్తివంతం, అంటే దానికి చండీయా, వీరక తోడు గణపతి విష్ణువా, అంటే ఏవేవి కలిపేస్తే జనం ఆకర్షింపబడతారో అవన్నీ కలిపాయి. పురుషుల మొక్కల్లాగే మిగిలిన కూరలన్నీ పురుషులు వేసినట్టే మొత్తం దేవతలు కలిపాయి, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చాయి. ఇంకా దానివల్ల ఏదో జరుగుతుందని చెప్పు, చాలా జరిగే ఏమీ జరగట్లేదు. ఇక్కడ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అలాగని యజ్ఞాన్ని శంకిస్తామో, శంకించక్కర్లా, వీళ్ళని శంకించాలి. యజ్ఞాన్ని ఎందుకు శంకించరు? జ్యోతిష్ శాస్త్రాన్ని శంకించక్కర్లా, చెప్పేవాడిని శంకించాలి, లెక్క వేయించకపోతే. అసలు అది ఖగోళ శాస్త్రం. ఆ లెక్కలు సరిగ్గా వేస్తే మొత్తం సామూహికంగా వచ్చే కరోనా వైరస్ సహా అన్నీ కనిపెట్టచ్చు. ఆ లెక్కలు మనం వేయం కదా, కరోనా వైరస్ మనకెందుకు కరతలం కావాలి మనకి, అరచేయి పట్టుకుని చూసేసుకుని పైకి కీకి గీసేసి వాడికి వాడు బతుకంతా బయటెడతా, వాడిని భయపెట్టేస్తాం, వాడి దగ్గర వాళ్ళు 100 రూపాయలు కొట్టేస్తాం. అందుకే శాస్త్రాలు తగలబడుతున్నాయి వ్యక్తుల స్వార్థం కారణంగా. యజ్ఞము అంతే, నిజమైన యజ్ఞం ఏమిటో, మన ఇంట్లోనే కూర్చుని యజ్ఞం ఎలా చేయొచ్చు, చూ దేవుణ్ణి కానీ శక్తి దేవతను కానీ ప్రసన్నం ఎలా చేసుకోవచ్చు చెబుతున్నారు. ఇంద్రియద్వార సంగ్రాహ్యై గంధాద్యై ఆత్మదేవతాం స్వయం భక్త్యా సమారాధ్య జ్ఞాత సోయం మహామఖః. అయ్యా, అన్నం తింటున్నావా నోటి ద్వారా, గాలి పీలుస్తున్నావా ముక్కు ద్వారా, దృశ్యాలు చూస్తున్నావా కంటి ద్వారా, శబ్దాలు వింటున్నావా చెవుల ద్వారా, ఇవన్నీ ఆత్మకి చేరుతున్నాయి కదా. ఆత్మ ఏదో అందులో కలవడమో కలవకపోవడమో రాగ ద్వేషాలకు లోనవడమో కాకపోవడమో ఏదో జరుగుతుంది కదా, ఇదంతా మహాయజ్ఞం కదా పిచ్చమొహం. ఇంద్రియ ద్వారాల ద్వారా గంధం శబ్దం రూపం రసం మొదలైనవన్నీ మనం ఆత్మదేవతకు సమర్పిస్తున్నామే, వీటిలో మనమేమీ జోక్యం చేసుకోకుండా ఇవన్నీ సమస్త సృష్టి భగవత్స్వరూపంగా భావించి వీటిని ఆత్మకి నైవేద్యం పెట్టగలిగితే అంతకు మించిన యజ్ఞం లేదన్న. అదే దాన్నే శివమానస పూజలు చెప్పారు. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్యత్కర్మ కరోమి తదఖిలం శంభోత వారాధనం. రాత్రి పడుకోబోయే ముందు చదువుకుని వదిలేయడం కాదు ఇది, నిరంతరం భావించాలి. ఎప్పుడు ఆత్మ పరమేశ్వరుడు, గిరిజామతి మనస్సు పార్వతీదేవి, సహచరా ప్రాణాక మన స్నేహితులు, మామూలు స్నేహితులు ఉంటారో ఉండరో ఎంతకాలం ఉంటారో తెలియదు, ప్రాణవాయువులు మనతో ఎప్పుడు ఉంటాయి, మనం పోయినప్పుడే పోతాయి. అంచేది నిరంతరం మనం విడిచిపెట్టకుండా ఉండేది ప్రాణవాయువు ఒకటే. అందుకే బాగా దగ్గర స్నేహితుడిని 6వ ప్రాణం అంటారు. 5 ప్రాణాలు లోపల ఉన్నాయి, 6వ ప్రాణం వాడంటారు. ఈ 6వ ప్రాణం ఎవడు నమ్మడానికి లేదు, 5 ప్రాణాలే మనతో ఉంటాయి. సహచరా ప్రాణాక శరీరం గృహం, మన శరీరమే యజ్ఞవాటిక. పూజాతే విషయోపభోగ రచన, ఏవో భోగాలో దుఃఖాలో ఏవో అనుభవిస్తున్నా అదంతా నీ పూజే. మరి అంతా పరమేశ్వర స్వరూపమే అనుకున్నప్పుడు మనం పొందుతున్న అన్ని అనుభూతులు పరమేశ్వరుడికి నైవేద్యమే కదండి. ఆ భావనతో ఉంటే కాఫీ తాగడం కూడా కనకదుర్గ పూజే, కంప్యూటర్ నొక్కి ఆన్ చేసి పనిచేయడం కూడా కనకదుర్గ పూజే. వేరే పూజ చేయక్కర్లేదని కాదు, ముందు ఇది పూజగా భావించాలి. ఈ భావన ఉంటేనే అప్పుడు వేరే పూజ మానేసిన ఇబ్బంది లేదు, కానీ వేరే పూజలన్నీ మానేసి ఇవేదో చేసుకునే డబ్బు కోసం చేస్తున్నాం మనం. అంచేతను అందమైనటువంటి ఈ ముగింపు కావాలి జీవితానికి, జీవితం కూడా అందంగా కలవాలి అంటే మొత్తం జీవితాన్ని యజ్ఞంగా భావించాలి. అప్పుడు యజ్ఞరూపా ఏ నమక శలవు.